అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం యమునా చింతపల్లి గారు రాసిన కరణేషు మంత్రి అనే ఒక ఈనాడు కథను విందాం. ఆ ఒక్క టెస్ట్ కూడా అనుకూలంగా వచ్చి మీ సర్జరీ త్వరగా పూర్తి అయిపోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగా జరగాలని మొక్కుకున్నాను కూడా, అంది ఊర్మిళ నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. తన ఆ చర్య అర్థం కాని ఆల్జీబ్రా లెక్కలాగా ఉంది నాకు. నిజంగా నా మంచే కోరుకుని ఉంటే ఉన్నట్లుండి తన నిర్ణయం ఎందుకు మార్చుకుంది? నన్ను వేధిస్తున్న ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. లోతుగా తన కళ్లల్లోకి చూశాను. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఆ కళ్లల్లో నా మీద ప్రేమే కనపడింది. తట్టుకోలేనట్లు కళ్ళు మూసుకున్నాను. మాది పెద్దలు చేసిన పెళ్లి. మా ఇరు కుటుంబాల గురించి బాగా తెలిసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరించి మాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెద్దల సమక్షంలో పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది. పరిచయాలు పలకరింపులతో అరగంట గడిచిపోయింది. ఊర్మిళ పైకి తీసుకెళ్లి మన పూల మొక్కలు చూపించు, అన్నారు ఊర్మిళ నాన్నగారు. మాకు ఏకాంతం కల్పించడానికే ఆ ఏర్పాటని నాకు అర్థమైంది. అది మా నాన్నకి కూడా అర్థమైందనుకుంటా. అవునరా అబ్బాయి, అమ్మాయితో కలిసి వెళ్లి మొక్కలు చూసిరా అని వంతపాడారు. ఊర్మిళ లేచి నించుని రండి అన్నట్లు నాకేసి చూసింది. ఇద్దరం సాయం వేళ డాబా మీదకు చేరాము. అక్కడంతా రకరకాల మొక్కలు. ఆ మొక్కలను ప్రేమగా స్పర్శిస్తూ వాటిని పరిచయం చేసింది. తనలోని పొందిక తను పెంచుతున్న మొక్కల్లోనూ కనపడింది. తనకి మొక్కలంటే ప్రీతని అర్థమైంది. ఊర్మిళ సున్నితంగా వాటిని డీల్ చేసే విధానం ముచ్చటగా ఉంది. తనలో కృత్రిమత్వము బెరుకు ఏమాత్రం కనపడలేదు. అది నన్ను ఆకర్షించింది. తరువాత మా చదువులు ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం. మా మధ్య జారిపోతున్న క్షణాలు, జరుగుతున్న మాటలు సాగిపోతున్న నీలిమబ్బులలాగా ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. ఎందుకో మా నడుమ ఓ ఆత్మీయ బంధం ఆ క్షణాన ఏర్పడినట్లు అనిపించింది. పెళ్లి తరువాత కూడా మీ ఉద్యోగం కెరీర్లో ఎదగడానికి నా పూర్తి సహకారం ఉంటుంది. నా మనసులోని ఇష్టాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తపరుస్తూ అన్నాను నేను. నాకు కుటుంబము, బాంధవ్యాలు ముఖ్యం. పెళ్లి తరువాత ఒకవేళ ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి ఏర్పడితే నేను రెండో దానికే ఓటు వేసి మొదటిది వదులుకుంటాను. అందుకు మీరు సిద్ధమేనా? అంది చెక్కు చెదరని చిరునవ్వుతో ఛాలెంజ్ చేస్తున్నట్లుగా. మాకు మా ఉద్యోగం, కెరీర్ ముఖ్యం, ఆ తరువాతే ఏ బంధాలైనా అన్నట్లున్న నేటి పరిస్థితుల్లో ఆమె అలా అనడం నాకు విస్మయం కలిగించింది. కాకపోతే తనకు నేను నచ్చబట్టే కదూ పెళ్లి తరువాత అని మాట్లాడుతోంది అన్న ఆనందం మటుకు మనసును చుట్టేసింది. ఏ నిర్ణయమైనా అది పూర్తిగా మీ ఇష్టం. చేతిలో ఉన్న వజ్రం చేయి జారకూడదన్నట్లు ఆతృతగా చెప్పాను. తను గమ్మత్తుగా నవ్వింది. ఇంకేమి మాట్లాడితే ఏమవుతుందో అన్నట్లు మౌనం వహించాను. 5 నిమిషాల తరువాత, మీ అమ్మా నాన్నగారు మనతో కలిసే ఉండాలి, వాళ్లని మనకి అట్టుగా అనుకోకూడదు అంది మా మధ్య నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ. నా వినికిడి మీద నాకే ఎందుకో డౌట్ వచ్చింది. కొంగుముడిపడిన మరుక్షణం తల్లిదండ్రుల నుండి విడిబడి వేరుకాపురమంటున్న ఈ రోజుల్లో తను ఇలా మాట్లాడడం నమ్మలేకపోయాను. వాట్ అన్నాను నా షాక్ని ఏమాత్రం దాచుకోకుండా. కొడుకు పెళ్ళంటే కోడలు రావడం, కొడుకు దూరమవడం కాదు కదా అంది నాకేసి సూటిగా చూస్తూ. నేడు నేను వింటున్న వాటికి ఆమె వినిపించిన దానికి సంబంధమే లేకుండా ఉంది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. అసలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఓవరాక్షన్ చేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతోంది. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఏర్పడడం మాత్రమే కాక 2 కుటుంబాల మధ్య సంబంధాలు అల్లుకోవడం కూడా. అన్నట్లు నా తల్లిదండ్రులకి కూడా మన ఇంటికి వచ్చిపోవడానికి అదే స్వేచ్ఛ అప్లై అవుతుంది అంది. అక్కడ నేలమీద జారిన తమలపాకు తీగను తన సుతిమెత్తని వేళ్లతో తీసి పోల్కి చుడుతూ, నా అనుమానాలు ఆలోచనలు దాచిపెట్టుకుంటూ మళ్లీ టచ్లోకి వద్దాం అని ముగించాను. ఇంటికి వచ్చిన తరువాత జరిగింది చెప్పాను. అంతా విన్న అమ్మా నాన్న అలాంటి బంగారు తల్లిని వదులుకోకూడదు అని కంకణం కట్టుకున్నారు. దాంతో మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఇక 3 ఏళ్లు 3 క్షణాలుగా గడిచిపోయాయి. ఆనందంలో మునిగి ఉన్న మనిషికి కాలం అలాగే గడుస్తుందేమో. ఊర్మిళలో ఉద్యోగస్తురాలిని సంపాదిస్తున్నాను అనే అహంభావం కాని, అది అలుసుగా చూపి అమ్మా నాన్నల చేత అడ్డమైన చాకరీ చేయించుకునే మనస్తత్వం కాని నేను చూడలేదు. తను అమ్మా నాన్నల పట్ల చూపించే ఆ ప్రేమాభిమానాలు నన్ను అబ్బురపరిచాయి. ఇప్పుడు నాకన్నా తనే ఎక్కువ అయిపోయింది. తన మీద వాళ్ల ప్రేమ చూస్తోంటే ఒక్కోసారి అసూయతో నాకు ఒళ్ళు మండేది. మాకు కొడుకు పుట్టడం, నాన్న రిటైర్ అవ్వడం ఒకేసారి జరిగింది. అమ్మా నాన్న మనవడి ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్నారు. మెటర్నిటీ లీవ్ అయిపోయి ఊర్మిళ తిరిగి ఉద్యోగంలో చేరే సమయం ఆసన్నమైంది. పసివాడిని వదిలి వెళ్లడానికి మనసు రావడం లేదు అంది నా గుండెల మీద తలవాల్చి దిగులుగా. నాకు వెంటనే ఉద్యోగమా కుటుంబమా అనే పరిస్థితి వస్తే ఉద్యోగం వదిలేస్తా అని పెళ్లి చూపుల నాడు మా మధ్య జరిగిన మాటలలో తను చెప్పిన కండిషన్ గుర్తొచ్చింది. కొంపముంచి బంగారం లాంటి ఉద్యోగం వదిలివేస్తుందా పిల్లాడి కోసం? నాలో ఓ క్షణం కలవరమైంది. మొదట్లో అలాగే బెంగ ఉంటుంది, మెల్లగా అలవాటవుతుందిలే అన్నాను ప్రోత్సహిస్తున్నట్లుగా. తను మౌనమే సమాధానంగా ఇచ్చింది. ఏదైనా కాని నేను మటుకు పెళ్లి చూపుల నాడు తనకిచ్చిన మాట తప్పదలుచుకోలేదు. మనవడి పెంపకం గురించి అమ్మ ఇచ్చిన భరోసాను లేదా తనకు ఆర్జనపై ఉన్న మమకారము ఉద్యోగం మటుకు మానలేదు. అది చూసి ఏదో అప్పట్లో స్టైల్గా చెప్పింది కాని ఈ రోజుల్లో ఉద్యోగం వదులుకునేవాళ్లెవరు అనుకుని నాలో నేనే నవ్వుకున్నాను. కాని తను నా అంచనాలను తారుమారు చేసింది. పరిగెడుతున్న రెండేళ్ల నా కొడుకు విక్కీని పట్టుకోబోయి కాలు జారి పడిపోయింది అమ్మ. నడుము ఫ్రాక్చర్ అయింది. అమ్మ పనులు చేయడానికి మనిషిని పెట్టాము, నాన్న తోడు ఉన్నారు. అయినా సరే ఇప్పుడు అత్తయ్య గారికి బాహ్యమైన సహాయంతో పాటు మానసిక తోడ్పాటు కావాలి. ఆవిడ పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆఫీస్కి వెళ్లను అని లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టేసింది ఊర్మిళ. చెదరని ప్రేమతో చెక్కు చెదరని చిరునవ్వుతో అమ్మను దగ్గరుండి చూసుకుంది. నా ఉద్యోగంలో ఇన్వెస్ట్మెంట్లో కూడా తను ఇచ్చే సూచనలు అబ్బురపరిచేవి. ఆఫీస్లో కూడా డెడికేటెడ్ వర్కర్, వర్కహాలిక్ అని తనకు పేరు. కరణేశు మంత్రి అన్నట్లు ప్రతి విషయంలోనూ తన సలహాలతో ప్రత్యేకత చాటుకునేది. ఇలా ఆనందంగా సజావుగా సాగిపోతున్న మా కుటుంబంలో అనారోగ్యపు పులి అకస్మాత్తుగా నాపై పంజా విసిరింది. నా రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు. టెంపరరీగా డయాలసిస్ మీద బతుకు పొడిగింపు జరుగుతోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయక తప్పని పరిస్థితి. బయట వాళ్ల నుండి కిడ్నీని పొందడం చాలా కష్టం. స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చినా అనుమానించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పైగా ఆర్డర్ ప్రకారం వెళ్లాలి. అక్రమాల కిడ్నీ అమ్మకం ఓ రాకెట్ స్థాయిలో నడుస్తోందని తెలుసుగా. అందుకే కష్టంగా ఉంది. లక్కుంటే తొందరగానే దొరకొచ్చు అని ఉన్న పరిస్థితిని వివరించాడు డాక్టరు. కిడ్నీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అది అంత సులభం కాదని అర్థమైన కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. కిడ్నీ మార్పిడి అవసరం పెరిగిపోతోందని నాలో క్షీణిస్తున్న శక్తి చెబుతోంది. నాలోని కలవరం పసిగట్టో లేదా ఆరోగ్య పరిస్థితి అర్థమయ్యో కుటుంబ సభ్యులు సహకరించి వాళ్ల కిడ్నీ మీకు సూట్ అయితే అంతకన్నా అదృష్టం మరోటి లేదు అని డాక్టర్ సలహా ఇచ్చారు. వెంటనే అమ్మా నాన్న అక్కయ్య ముందుకు వచ్చారు. వాళ్ల కిడ్నీ నాకు సూట్ కాలేదు కాని వారికి నాపై ఉన్న ప్రేమ మటుకు గుండెను తాకింది. భార్య కిడ్నీ డొనేట్ చేసి భర్తను దక్కించుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఓసారి మీ భార్యకు కూడా పరీక్షలు జరిపితే బావుంటుందేమో అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే, అరే ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తట్టనే లేదు, ఒకవేళ నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టమేముంది అంది ఊర్మిళ వెంటనే దానికి అవసరమైన పరీక్షలు అన్నీ చేయించుకుంది. మీ కిడ్నీ పర్ఫెక్ట్గా సూటైంది అని డాక్టర్ ఫలితాలు వెల్లడించిన రోజు ఊర్మిళ చూపిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఇక మీకు డోకా లేదు, ఈ విధంగా కూడా మన ఆలు మగల అనుబంధం బలమైనదని రుజువవుతోంది అని చిన్నపిల్లలా సంబరపడిపోయింది. నాకు నా కుటుంబ సభ్యులకి కూడా ఓ రిలీఫ్ వచ్చింది. చాలా రోజుల తరువాత ఇంట్లో కాస్త సంతోషకరమైన వాతావరణం నెలకొంది. డాడీ, నువ్వు మళ్లీ నాతో క్రికెట్ ఆడతావట కదా, కథలు చెబుతావట కదా, అమ్మ చెప్పింది అన్నాడు ఐదేళ్ల మా గారాల పట్టి విక్కి నా మెడ చుట్టూ చేతులు వేసి. బహుశా అమ్మా డాడీ నాతో ఎందుకు ఆడడం లేదు, కథలు చెప్పడం లేదు అని విక్కీ అడిగిన తెలిసి తెలియని ప్రశ్నలకు ఊర్మిళ వాడిని ఊరడించి ఊరించి చెప్పి ఉంటుంది. అవును కన్నా, ఎప్పటిలాగే నేను ఆడతాను, అమ్మ నీకు హోంవర్క్ చేయిస్తుంది అన్నాను దగ్గరగా పొదివి పట్టుకుంటూ. మా హాస్పిటల్ విజిట్స్, ఆఫీస్ ఒత్తిళ్లలో ఈ మధ్య మేము వాడితో గడిపే టైంకి గండిపడింది. ఈ 5-6 నెలలుగా వాడిని పట్టించుకోవడం కాస్త తగ్గింది. ఊర్మిళకి నాకు సర్జరీ ఎప్పుడు చేయాలి, మంచి రోజు ఎప్పుడు, తరువాత రికవరీకి ఎంత టైం పడుతుంది, ఇంటి మేనేజ్మెంట్, ముఖ్యంగా విక్కీని ఎలా మేనేజ్ చేయాలి అనే చర్చలు మొదలయ్యాయి. అంతలోనే, డాక్టర్ నా కిడ్నీ సూట్ అయినందుకు సంతోషమే, కానీ ఇంకేదన్నా కిడ్నీ దొరుకుతుందేమో ప్రయత్నిద్దామా అని ఊర్మిళ అడగడం మా అందరినీ విభ్రమానికి గురిచేసింది. అలాగే ప్రయత్నిద్దాం అని ముక్తసరిగా అన్న డాక్టర్ మొహంలో కూడా నాకు షాక్ కనపడింది. మళ్లీ కిడ్నీ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు ఉన్నట్నుండి తను ఎందుకు అలా నిర్ణయం మార్చుకుందో అర్థం కాలేదు. తనకు ఏమవుతుందో అనే ప్రాణభయమా? పోనీ అదే మనసు విప్పి చెప్పొచ్చు కదా. తను నా అర్థానికి, తనకు ఆ చనువు ఉంది. అసలు నేను లేని లోకమే తనకు వద్దంది కదా. విక్కీ పుట్టినప్పుడు తనన్న మాటలు గబుక్కున నా మదిలో మెరసి రొదపెట్టాయి. విక్కీ డెలివరీ అప్పుడు తనకు చాలా కష్టమైంది, చచ్చి బతికినట్లయింది. నువ్వు లేని లోకాన్ని ఊహలో కూడా భరించలేను అన్నాను తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా. మీరు ఊహదాకా అన్నా వెళ్లారు, నేను మటుకు మరుక్షణమే ఊపిరి వదిలేస్తాను అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుని. అలాంటి బంధం మాది, కాని ఇప్పుడు ఆ నమ్మకం వమ్ము అయ్యేటట్లు ఉంది. అసలు తన కిడ్నీ నాకు మ్యాచ్ కాకుండా ఉన్నా బావుండేది, ఈ వ్యధ తప్పేది నాకు. నా పక్కన చేరి ఏవో కబుర్లు చెబుతూ రైమ్స్ మొదలుపెట్టిన విక్కీ నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. అనేక ఆలోచనలతో నలుగుతున్న మనసు చల్లని ఏసీ గదిలో కూడా సేదతీరలేకపోతోంది. దానికి కారణం నా జబ్బు కాదు, మార్చుకున్న ఊర్మిళ నిర్ణయం. ఎవరైనా వచ్చేది శ్మశానం దాకా మాత్రమే, ఆపై ఆగిపోతారు. ఎవరికి ఉండదు ప్రాణంపై తీపి? నా జీవిత భాగస్వామి అయినంత మాత్రాన మృత్యువులో భాగస్వామి కావడానికి ఇష్టపడుతుందా? అలా ఆశించడం తప్పేమో కూడా. నాన్నా, డాడీ అంటూ నా బుగ్గలు తాకుతూ చేతులు తిప్పుతూ ఏవేవో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు విక్కీ. సిస్టం ముందు కూర్చుని ఆఫీస్ వర్కో ఏమో చూస్తున్న ఊర్మిళ లేచి వచ్చింది. నా గుండెల మీద నుండి విక్కీని జాగ్రత్తగా తన చేతులతో తీసుకుని భుజాన వేసుకుంది. నన్ను వేధిస్తున్న విషయం అడగకుండా ఆగలేని వాడిలా గబుక్కున తన చేయి పట్టుకున్నాను. నా వంక ఏమిటన్నట్లు చూసింది. అంతలోనే బిడియమో అహమో అడ్డుపడి చటుక్కున చేయి వదిలిపెట్టేశాను. వదిలిన నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. నాలో ఏదో భద్రతాభావం. నేను కిడ్నీ ఇస్తానని అంతలోనే వెనకడుకు వేయడం మిమ్మల్ని బాధిస్తోంది కదూ అంది మెల్లగా. అది విన్న నేను నా ప్రతి ఆలోచన తను తెలుసుకోగలదన్న విషయం నేను మరిచానే అని ఉలిక్కిపడ్డాను. నా ప్రతి ఆలోచన మీతో పంచుకుంటానని మీకు తెలుసు. నేను వెనకడుగు వేయడానికి కూడా మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నాను, కాని ఈ పరిస్థితిలో నా ఆలోచన చెప్పి మీలో అనవసరమైన ఆందోళనకి ఊపిరిపేస్తానేమోనని భయం బాధ దిక్కుతోచని స్థితి. తన గొంతులో ఆర్ద్రత ఏదో అడ్డుపడుతున్నట్లు ఆగిపోయింది. మీ వ్యధ నాకు అర్థమైంది, అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఇహ చెప్పక తప్పదు, మాటలు కూడా తీసుకుంటూ చెప్పింది. మీరు నా ప్రాణం, నా ప్రాణం పోయినా పర్వాలేదు మిమ్మల్ని రక్షించుకోవడంలో అనుకున్నాను. అందుకే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కాని తన గొంతులో దుఃఖం, తన చెప్పబోయేది నా ఊహకు అందడం లేదు. ఊపిరి ఉగ్గబట్టి వింటున్నాను. మనిద్దరి ప్రాణం విక్కీ అండి, ఒకవేళ నా కిడ్నీ ఇవ్వడంలో మీరు పుచ్చుకోవడంలో ఏదైనా తేడా వచ్చి ఇద్దరికీ ప్రమాదం వాటిల్లితే విక్కీ ఏమైపోతాడో అనే ఆలోచన ఉన్నట్లుండి నన్ను వేధించింది. పసివాడు ఒక వయసు దాకా అమ్మో నాన్నో ఒక్కరన్నా వాడికి అవసరం అనిపించింది. అందుకే తన రెండు ప్రాణాలను రక్షించుకోవాలనే ప్రేమ వరదై ఆమె గొంతులో సుళ్లు తిరిగింది. తన ఆలోచన అర్థమై నా అనుమానం మాయమై మనసు సిగ్గుతో కుచించుకుపోయింది. నా చేయి పట్టుకున్న తన చేతిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. ఇది కథ, ఇంక సెలవు.